The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం అక్టోబర్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన మరొక 2 కథలను విందాము. అంతకన్నా ముందుగా ఈ కథా సంపుటిని గురించి స్వర్గీయ శ్రీమతి కేవీ లక్ష్మి గారు రచించిన ముందు మాటల నుండి కొన్ని వాక్యాలు ఈ వారం కూడా మీ అందరి కోసం. మనసారా ప్రేమించానన్న ప్రేమికుడిలోని స్వార్థాన్ని, ప్రదర్శించిన పరాయితనాన్ని ఒకే నాణానికున్న బొమ్మా బొరుసులా చూపించిన కథలు ఇది కథ కాదు ప్లేయింగ్ డాల్. 2 కథలకి మధ్య 2 దశాబ్దాల అంతరం, కానీ ప్లేయింగ్ డాల్ శీర్షిక ఔచిత్యంతో సహా ఇప్పటి హైటెక్ లైఫ్కి ప్రతీకగా నిలుస్తుంది. అమ్మాయిల జీవితాల్లోని కడగండ్లు, ఎవర్ ఫ్రెష్ అన్న నిజం, జాగ్రత్త అన్న హెచ్చరిక ధ్వనించే కథనం. శారద కథలు చదువుతుంటే కొన్ని మాటలకి సరైన సమానార్థకాలు స్ఫురిస్తాయి. ఎదురైన పరిస్థితి మానసదృశ్యం అయినా ఆ పాత్రలు, వ్యక్తిత్వాలు నిలబెట్టుకునే తీరు చదువరి వెన్నును నిటారు చేస్తాయి. అలాంటి కథనాలే గోడు విరిగిపడని శిఖరం కథలు. ఆ రోజు మకర సంక్రాంతి అన్న వాక్యంతో సాధారణంగా మొదలైన కథ ఒక అద్భుత ఉత్తరంతో ముగుస్తుంది. ఈ రెండింటి మధ్య ప్రధాన పాత్ర సావిత్రి మానసిక సంఘర్షణ చదివిన వారికి గుండె చిక్కబట్టుకోవటం అన్న మాట అనుభూతికి వస్తుంది. 1992 నాటి చీట్ ద నేమ్ ఈజ్ మ్యాన్ ఈనాటి తల్లులకి వ్యక్తి వికాసన ఉపదేశం. సెల్ఫిష్ యువత ఫూలిష్నెస్కి గుణపాఠం నేర్పుతుంది. వాట్ ఏ స్టోరీ! చెబితే చాలదు, చదివి తీరాలి. ఇది చాలా అద్భుతంగా రాసిన కేవీ లక్ష్మి గారి ముందు మాటలోని కొన్ని వాక్యాలు. ఇవి ఈ వాక్యాలు చదువుతుంటేనే ఈ కథలు ఆవిడ్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా కథల్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం వినబోతున్న కథ పేరు ఇప్పటికిదే ముగింపు. మరి కథ టైటిలే చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ కథ ఏంటి? ఈ కథకి శ్రీమతి శారద గారు ఇచ్చిన ఇప్పటికిదే ముగింపు అంటున్నారంటే ఇది ముగింపు లేని కథ అని అర్థమవుతుంది. మరి ఆ ముగింపు ఏంటి, ఈ కథకి ఇచ్చిన ముగింపు అనేది తెలుసుకుందామా? రాత్రి 11 గంటలు దాటింది. నిద్రరాని సింధు తల్లి గదివైపు చూసింది. లోపల లైటు వెలుగుతోంది. అమ్మ ఇంకా నిద్రపోనట్లుంది. ఈ మధ్య అమ్మకి దైవభక్తి పెరిగిపోయింది. రాత్రులు భోజనం కూడా మానేసింది. ఎవరికి మొక్కకపోతే ఏ రకంగా చెప్పిస్తారో అన్నట్టు అందరికీ పూజలు చేస్తున్నది. ఎన్నో రకాలుగా ఈ జీవనయానంలో పోరాటాలు సాగించిన అమ్మ ఇప్పుడు జీవితం తన చేతుల్లో లేనట్లు ప్రవర్తిస్తోంది. సింధు గాఢంగా నిట్టూర్చి హాల్లోకి చూసింది. తండ్రి నారాయణరావు దివాన్ మీద పడుకొని ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తున్నాడు. వెలుగుతూ ఆరుతూ ఉన్న ఆ లైట్ కాంతి పరమ చిరాగ్గా ఉంది. సింధు అసహనంగా పక్క మీద నుండి లేచి కూర్చుంది. గత 4 రోజులుగా ఆమె మనసు కల్లోలిత సంద్రంలా ఉంది. ఎటూ నిర్ణయించుకోలేక, నిర్ణయించుకున్నది నచ్చక, నచ్చనిది చేయలేక, ఒడ్డు దొరకని నావలా కొట్టుకుంటున్నది ఆమె మనసు. ఇప్పుడిప్పుడే తన మనసుకి ఏం కావాలో అర్థమవుతోంది. తన నిర్ణయం తల్లికి చెప్పాలని ఆమె మనసు ఆత్రపడుతోంది. మెల్లిగా లేచి తలుపు కొద్దిగా తోసి అమ్మా అంది మెల్లిగా. సుచరిత వెంటనే కళ్ళు తెరిచి కూతురు వైపు చూసింది. తక్కువ లేచి కూర్చొని ఏమ్మా ఎలా ఉంది ఒంట్లో, ఏమన్నా తాగుతావా అంది లాలనగా. సింధు తల అడ్డంగా ఊపి అదేం కాదు, నీతో మాట్లాడాలని అంది మెల్లిగా. దా ఏం మాట్లాడతావు, ఇంత రాత్రి హాయిగా పడుకోక అంది తల్లి ఆప్యాయతతో కూడిన మందలింపుగా. సింధు తల్లి పక్కన వచ్చి కూర్చుంది. సుచరిత ఆమె తల నిమురుతూ, అనవసరంగా ఆలోచించకు సింధు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇందాకే మీ అత్తగారితో మాట్లాడాను ఫోన్లో. నీకు మగపిల్లాడే పుట్టబోడుతున్నాడని తెలిసి వాళ్ళు సంతోషించారు. వీలు చేసుకొని ఒకసారి వచ్చి నేను చూడమని ప్రసాద్కి కూడా చెప్పాను. అతను వస్తానన్నాడు. నీవు వీలైనంత సంతోషంగా ఉంటేనే బిడ్డ కడుపులో సవ్యంగా పెరుగుతుంది. కొంచెం పాలు కలుపుకొని రానా అంటూ పైకి లేవబోయిన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది సింధు. అమ్మా, నేను రోహిణి ఆంటీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అంది సింధు. దేనికి? ఆంటీయే స్కాన్ చేసి నీకు పుట్టబోయేది మగపిల్లాడని చెప్పిందిగా, ఏంటి ప్రాబ్లం? అర్థం కానట్లు కూతురు వైపు చూసింది సుచరిత. ప్లీజ్ ఒక్కసారి నేను ఆంటీతో మాట్లాడాలి. కాదనకు, నాతో నువ్వు నాన్న కూడా రండి. సుచరితకి కూతురు మనసేంటో బోధపడకపోయినా సరే అని తలూపింది. థ్యాంక్స్ అంటూ సింధు గదిలోంచి వెళ్తూ ఉంటే ఆమె వైపే చూసింది వేదనగా. పొద్దుటే వియ్యాల వారికి ఫోన్ చేసి మాట్లాడింది. ఫోన్ ఎత్తగానే వాళ్ళనే మాటలకి సిద్ధపడి సింధు అత్తగారు దండకం ఎత్తుకుంది. తను పిల్లని సరిగా పెంచలేదట. అది పిల్ల కాదు, పిశాచం ఉంది. దానికి అందం లేకపోయినా అహంకారం ఉంది. ఒక్క పని చేత కాదట. మొగుణ్ణి మంచి చేసుకోవడం రాదట. వాళ్ళింటికి శనిలా వచ్చిందట. ఉద్యోగం చేస్తున్నానని గర్వమట. చాలా చాలా అన్నింటినీ మౌనంగా భరిస్తూ ఉంది. చివరికి చెప్పింది మీకు వారసుడు పుట్టబోతున్నాడని. ఫోన్లే అమ్మా, ఈ పనన్నా సరిగ్గా చేసి ఏడుస్తున్నది. కడుపులో పిల్లాన్ని జాగ్రత్తగా చూడండి. వేళకి ఆవిడగారిని తినమని చెప్పండి అంది సాగదీస్తూ. సుచరిత ఫోన్ పెట్టేసింది బాధగా. వాళ్ళన్న మాటలు మనసుకి ముళ్ళల్లా గుచ్చుకుంటున్నాయి. వాళ్ళకి మగపిల్లాడే కావాలట. లేని పక్షంలో సింధుని వదిలేస్తారట. చదువులు వీళ్ళకి ఏం నేర్పినట్లు? దేవుడి దయవల్ల సింధుకి మగపిల్లాడే పుట్టబోతున్నాడు. లేకపోతే తను ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి? ఇంకా తనకు ఎక్కడిది పోరాడే శక్తి? కానీ సింధు ఏమిటి డాక్టర్ రోహిణితో మాట్లాడాలంటోంది? స్కానింగ్ రిపోర్ట్ మీద నమ్మకం లేకనా? అసలు అది ఎంతో సీక్రెట్ చెప్పనంది రోహిణి. తను పరిస్థితులు వివరించాక ఎలాగో ఒప్పుకొని చెప్పింది. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సుచరిత. పొద్దుటే సింధు గదిలోకి వచ్చి, ఇందాకే రోహిణి ఆంటీతో మాట్లాడాను, ఈరోజు తను ఇంట్లోనే ఉంటుందట, మనల్ని 10 గంటలకి రమ్మంది అంది సుచరిత. మరి నాన్నగారికి చెప్పావా? నువ్వే చెప్పు అంటూ వెళ్ళిపోయింది సుచరిత. సింధు తండ్రి గదిలోకి వెళ్ళి నాన్న అంది. ఏంటన్నట్లుగా చూశాడు నారాయణరావు. మేము డాక్టర్ రోహిణి ఆంటీ ఇంటికి వెళ్తున్నాం, మీరు మాతో రావాలి అంది సింధు. ఆయన నొసలు చిట్లించి, నేనెందుకు? మీ ఇద్దరు వెళ్ళండి అన్నాడు. మీతో అవసరం ఉంది కాబట్టే రమ్మంటున్నాను అంది సింధు స్థిరంగా. కూతురు గొంతులో కనిపించిన కరుకుదనం చూసి లేచి తయారయ్యాడు నారాయణరావు. ముగ్గురు కారు దిగి లోనికి వెళ్ళగానే వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది రోహిణి. సింధు భుజం మీద చెయ్యేసి, ఆర్ యూ హ్యాపీ మై చైల్డ్? మగపిల్లాడి తల్లివి కాబోతున్నావుగా, బాగా తింటున్నావా? రండి రండి నారాయణరావు గారు, మొదటిసారి అనుకుంటా మీరు మా ఇంటికి రావటం అంది నవ్వుతూ. అందరూ కూర్చున్నాక కాఫీలు అనంతరం అడిగింది రోహిణి. ఏమిటి ప్రాబ్లం, నాతో మాట్లాడాలన్నావట అంది సింధు వైపు చూస్తూ. సింధు కాసేపు మౌనంగా చేతిలో గీతలు గీసుకుంటూ తలదించుకొని కూర్చుంది. చెప్పమ్మా, ఏమిటి నీ సందేహం, అడుగు అంది రోహిణి. ఇదంతా పక్కనట్లు అక్కడే ఉన్న పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు నారాయణరావు. సుచరిత కూతురు వైపే చూస్తున్నది బేలగా. సింధు ఒక్కసారిగా తలెత్తి, ఆంటీ నాకు అబార్షన్ చేయండి అంది. ఆ మాట వినగానే ముగ్గురు తుళ్ళిపడ్డారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా సింధు, అబార్షన్ దేనికి అంది సుచరిత కోపంగా. రోహిణి ఆమెను చేత్తో ఆగమన్నట్టు సైగ చేసి, దేనికమ్మా, పుట్టబోయేది మగపిల్లాడేగా అంది. అందుకే ఆంటీ వద్దంటున్నాను అంది సింధు స్థిరమైన కంఠంతో. రోహిణి సింధు కళ్ళలోకి నిశితంగా చూసింది. ఆ కళ్ళలో దుఃఖంతో కూడిన ఎర్రటి జీరలు అలుముకున్నాయి. పెదవులు బాధతో వణుకుతున్నాయి. రోహిణి లాలనగా ఆమె భుజాలు నొక్కి పట్టుకుంది. నాకు చిన్నపిల్ల నుండి తెలుసు, చాలా నెమ్మదస్తురాలుగా తెలివైన పిల్లగా నీకు పేరుంది. నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు తనకన్నా చాలా తెలివిగా వ్యవహరిస్తావని మీ అమ్మ నాకెప్పుడు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ఎక్కడ ఆడపిల్ల పుడితే నిన్ను నీ భర్త వదిలేస్తాడో అని మీ అమ్మ చాలాసార్లు నా దగ్గర బాధపడింది. నీకు పుట్టబోయేది మగపిల్లాడని తెలిసి చాలా సంతోషించింది. ఇప్పుడు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అనునయంగా అడిగింది. మా అమ్మ ఒట్టి పిచ్చిది, చేతకానిది. తనకు తానే సంకెళ్ళు వేసుకొని బతికిన బానిస. సింధు మాటలు విని తెల్లబోయి చూసింది సుచరిత. నారాయణరావు ఆసక్తిగా పేపర్లోంచి తల తిప్పి చూశాడు. ఆయనకి ఎప్పుడూ సుచరిత పట్ల చిన్నచూపే. అవునంటీ, మా అమ్మ చదువుకుంది, తెలివైంది, మంచి ఉద్యోగం చేసి ఆఫీసులో మంచి పేరు తెచ్చుకుంది. మంచి ఇల్లాలుగా తల్లిగా ఆమె నిర్వర్తించిన బాధ్యతలు అమోఘం. కానీ ఆమెకు ఆమె చాలా అన్యాయం చేసుకుంది. తనకు తను బతికుండగానే సమాధి కట్టుకుంది. ఆ మాటలు విని రోహిణి నిట్టూర్చింది. నాకు తెలుసు సింధు, మీ అమ్మ గురించి, కానీ ఇప్పుడు దానికి నీ అబార్షన్కి ఉన్న సంబంధం ఏంటి అంది. చాలా ఉంది, నేను మా అమ్మలా జీవితాన్ని పోగొట్టుకోవాలనుకోవడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెబుతావా? చెప్పాలనే వచ్చానంటీ. నాకు మగపిల్లాడు వద్దనడానికి మొదటి కారణం మా నాన్న, రెండో కారణం మా అన్నయ్య, మూడు నా భర్త. ఈ ముగ్గురిని చాలా దగ్గరగా చూసిన నేను మరో మగపురుగుని ఈ ప్రపంచంలోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నాను. సింధు మాటలు విని నారాయణరావు నిజంగానే ఉలిక్కిపడ్డాడు. సుచరిత మాత్రం నిర్లిప్తంగా కూతురు వైపు చూసి మౌనంగా తలదించుకుంది. అవునాంటీ, నాకు ఊహ తెలిసిన నాటి నుండి చూస్తూనే ఉన్నా. నాన్న అమ్మను పనిచేసే యంత్రంలానే చూశాడు. దేవుడు అందరికీ కాళ్ళు చేతులు మెదడు ఇచ్చినా నాన్న ఒక గ్లాసు మంచినీళ్లు కూడా తనంతట తాను తాగి ఎరగడు. ఇంటికి ఎవరొచ్చినా అమ్మే మాట్లాడాలి. ఉద్యోగం చేస్తూ, వంట చేస్తూ, మాకేం కావాలన్నా చూస్తూ గొడ్డి చాకరీ చేసే అమ్మని నాన్న ఎప్పుడూ భార్యగా కాదు కదా, కనీసం ఒక మనిషిగా కూడా చూడలేదు. మాకే జబ్బు చేసిన అమ్మ ఒంటరిగా మమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేది. చివరికి పెళ్ళిళ్ళు, కోర్టులు, సమస్యలు అన్నీ అమ్మే. అమ్మ లేకపోతే మా ఇల్లు లేదు. అలాంటి అమ్మని నాన్న కనీసం ప్రేమగా పలకరించడం కానీ, బాధ్యతగా చూడడం కానీ, లాలనగా ప్రవర్తించడం కానీ నేను చూసిన సందర్భాలు లేవు. ఎప్పుడూ ఆయన సరదాలు ఆయనవే. ఆమె పట్ల ఆయనకు ఎలాంటి కన్సర్న్, కమిట్మెంట్, కమ్యూనికేషన్ లేవు. అమ్మ ఎన్నోసార్లు మాకు కనిపించకుండా ఏడవటం నాకు తెలుసు అంటూ ఆగింది సింధు ఆయాసంగా. రోహిణి ఆమెకు మంచినీళ్ళు అందించింది. సింధు నీళ్లు తాగి కొంచెంసేపు ఆగి తిరిగి మాట్లాడింది. ఫ్రెండ్స్, ఇప్పటికి ఇదే ముగింపు కథ. తరువాయి భాగం ఒక చిన్న విరామం అనంతరం విందామా? అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి, వింటూనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఇప్పటికిదే ముగింపు అనే కథను వింటున్నాం కదా. మరి ఆ కథ యొక్క ముగింపు ఏంటి అనేది తెలుసుకోవాలంటే కథ తర్వాయి భాగం కూడా వినేసి తెలుసుకుందామా. మరి రోహిణి అందించిన మంచినీళ్ళు తాగి కాసేపు ఆగి తిరిగి మాట్లాడసాగింది సింధు. ఇక అన్నయ్య సంగతి, అమ్మ వాణ్ణి ఎంత ప్రేమగా పెంచింది, అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చేది. ఆ విషయంలో నేను అమ్మతో దెబ్బలాడేదాన్ని కూడా, తనకి వాడంటేనే ప్రేమ ఎక్కువని. ఎంతో శ్రమపడి వాణ్ణి ఇంజనీర్ని చేసింది, వాడికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కానీ ఆమె ఏం చేసింది మీకే తెలుసు. ఆమెకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండి అబార్షన్ అయితే అమ్మ కడుపు పోగొట్టిందని వరకట్నం కేసు బనాయించి ఎంతో నిర్దయగా అమ్మని అన్నయ్యని కటకటాల వెనక్కి పంపింది. ఆ రోజు మా జీవితంలో భయంకరమైన రోజు, ఊహించని రోజు. కానీ అమ్మ దాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొంది, కోర్టులో పోరాడింది, అన్నయ్య కెరీర్ కోసం వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చి బయటకు తీసుకొచ్చింది, వాణ్ణి యుఎస్ పంపింది. కానీ వాడేం చేశాడు, జరిగినదంతా మర్చిపోయి ఆమెతో ఆన్లైన్లో మాట్లాడి తిరిగి అమ్మ ప్రేమే లేకుండా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అమ్మ దాన్ని కూడా మౌనంగానే భరించింది. ఇప్పుడు నా భర్త చదువుకున్నాడు, కానీ ఆ చదువు అతనికి బతుకు తెరువునే ఇచ్చింది. ఇంటికి కట్టుకొని వచ్చిన భార్య అంటే అతనికి చాలా చిన్న చూపు. ఆమె పుట్టింటి నుండి తెచ్చే కానుకలు డబ్బే అతనికి ముఖ్యం. పిల్లలు ఆడ మగ పుట్టడంలో స్త్రీ పాత్ర లేదని అతనికి తెలియంది కాదు, కానీ పురుషాహంకారంతో అతను చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ ఇది. ఆడపిల్లయితే జన్మంతా అది నా తప్పని సాధిస్తూ దానికి ప్రతిఫలంగా డబ్బులు గుంజడమే అతని ధ్యేయం. ఇంత తెలిసి నన్ను ఇంకా మగపిల్లాన్ని కనపని వాడి చేత గుండెల్లో పొడిపించుకోమని చెబుతారా ఆంటీ, అంది ఎంతో వేదనగా సింధు. ఆమెలో ఒక బడబాగ్నిని ఉప్పెనని చూశారందరూ. అక్కడ చాలాసేపు ఎవరికీ మాట్లాడడానికి తోచలేదు. తిరిగి సింధుయే నోరు విప్పింది తల్లివైపు చూస్తూ. సుచరిత కళ్ళు ఎర్రబడ్డాయి. దుఃఖం ఆపుకొని తలదించుకున్న తల్లి భుజం మీద చెయ్యి వేసి, నాకు తెలుసు, అమ్మ సంధియుగంలో పుట్టింది. చదువుకున్నా మానసికంగా ధైర్యం లేక తనకు నచ్చని జీవితంలో మనసు చంపుకొని బతికింది. ఆ బతుకులో జీవితం లేదు. ఇంతగా అమ్మని చూశాక నేను కూడా అలాంటి జీవితాన్ని ఎలా ఎన్నుకోను చెప్పండి ఆంటీ, సింధు ఆవేశంగా అడిగింది. రోహిణి నారాయణరావు వైపు చూసింది. నారాయణరావు గిల్టీగా తలదించుకున్నాడు. అర్థమైందా మీ అమ్మాయి వేదన అని అడిగింది రోహిణి. ఇప్పుడు మీరు నిజంగా మారినా దాన్ని అంగీకరించే స్థితిలో లేదు సుచరిత. ఆమె మనసు ఎప్పుడో విరిగిపోయింది. ఆమె ఒక పేలని అగ్నిపర్వతం. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సింధు అని అడిగింది రోహిణి సింధు వైపు తిరిగి. చెప్పానుగా ఆంటీ, నాకు మగపిల్లాడు వద్దు. ఎవరో కొంతమందిని చూసి తన మాటలు తనకే నచ్చక ఆగిపోయింది. నాకేం చెప్పాలని ప్రయత్నించకండి ఆంటీ. రోజు మీరు వార్తలు చూడటం లేదా? స్త్రీల జనాభా పడిపోతున్నదని తెలిసి కూడా ఎంత నిర్దయగా భ్రూణహత్యలు చేస్తున్నారు, స్త్రీజాతిని ఎంత తక్కువగా పరిగణిస్తున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్లే కించపరుచుకుంటూ ఎక్కడ చూసినా ఆడవాళ్ళు బాధలకి కన్నీళ్ళకే పరిమితమైపోతున్నారు. ప్రేమలో దగ పెళ్లిలో దగ ఎటు చూసినా యాసిడ్ కేసులు, రేపులు, వ్యభిచార గృహాలకు అమ్మకాలు, ఇదంతా మగజాతి చేస్తున్న అరాచకాలేగా. రోహిణికి ఏం చెప్పాలో తోచలేదు. ఏం చెప్పినా వినే పరిస్థితిలో సింధు లేదని అర్థమవుతోంది. కానీ మగపిల్లాన్ని పుట్టనివ్వకపోవడం ఈ సమస్యకి పరిష్కారం కాదని ఎలా చెప్పాలి? మరి నీ వైవాహిక జీవితం గురించి అంటూ సంశయంగా ఆగింది రోహిణి. సింధు నిర్లిప్తంగా నవ్వింది. పెళ్ళే జీవితం కాదని, జీవితంలో పెళ్ళి ఒక దశ మాత్రమేనని ఇప్పటి ఆడపిల్లలందరికీ తెలుసా ఆంటీ. నేను నా బాధ్యతలు దాటి ప్రవర్తించాలనుకోవడం లేదు, కానీ సామాజిక గౌరవం కోసమని జీవితాన్ని కాల్చుకొని బతికే ఆడపిల్లను కాను నేను. నా జీవితం నాకు కావాలి. అది మా అమ్మని చూసి నేర్చుకున్న గుణపాఠం. ఒక సంస్కారహీనుడితో జీవితాన్ని గడిపే పరిస్థితిలో నేను లేనంటే నీ నిర్ణయాన్ని నేను తప్పుపట్టను. మీరేమంటారు నారాయణరావు గారు అని అడిగింది రోహిణి. అనడానికి ఏం లేదు, సింధుతో నేను ఏకీభవిస్తున్నాను అంది సుచరిత మధ్యలో జోక్యం చేసుకొని. అందరూ లేచి నిలబడ్డారు. మరి నా అబార్షన్ డేట్ అంటూ చూసింది సింధు. రోహిణి నవ్వింది. అవసరం లేదు, నీకు పుట్టబోయేది ఆడపిల్లే. ఆమె మాటకి అందరూ తల్లబోయి చూశారు. అవును సింధు, నీ సమస్య నాకు ముందే తెలియడం వల్ల నేను అబద్ధం చెప్పాను. నెలలు నిండే వరకు నువ్వు ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతతో ఉండాలని అలా చేశాను, సారీ అంది రోహిణి గిల్టీగా. సింధు సంతోషంగా ఆమె చేతులు పట్టుకొని ఊపింది. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అలాట్ అంది ఆనందంగా. ఆమె కళ్ళలో ఆనందం చూసి సుచరిత కళ్ళు చమర్చాయి. రోహిణికి థ్యాంక్స్ చెప్పి పెనవేసిన ప్రేమమూర్తులుగా ఆ తల్లి కూతుళ్ళు కదిలేరు ముందుకి. వారిని అనుసరించి నడిచాడు నారాయణరావు అపరాధిలా. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికిదే ముగింపు అనే కథ. నిజంగానే మరి ప్రస్తుతానికి ఇదే ముగింపు, ఎందుకంటే ఇంకా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ కథని శ్రీమతి మన్నెం సారద గారు ఎప్పుడో 2011-12లలో రాశారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. 7 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మరికొన్ని సంవత్సరాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందేమో కూడా. చాలా బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ కూడా. నిజంగానే ఆడపిల్లలు అంటే కడుపులోనే హత్య చేస్తున్నారు. ఇటువంటి కేసు నేను కూడా స్వయంగా ఒకటి చూశాను. కాకపోతే అది నా పెళ్ళికి ముందర అంటే 1989-90లో చూశాను. అంటే అది ఏనాటి సంఘటన, అది ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ చదివే రోజులు. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో అయితే మార్పు లేదు. మరి ఎప్పటికి మారుతాయో రోజులు చూద్దాం మనం కూడా. నిజంగానే మగపిల్లలు ఎక్కువైపోయి ఆడపిల్లలు తరిగిపోతున్నారు. ఎందుకంటే ఎంతోమంది, మా తమ్ముడికి సంబంధం ఉంటే చూడండి, మా అబ్బాయికి సంబంధం ఉంటే చూడండి, మా మేనల్లుడికి సంబంధం ఉంటే చూడండి అని ఆడపిల్లల కోసం మగపిల్లల తల్లిదండ్రులు, ఈ చుట్టాలు అందరూ కూడా సంబంధాల కోసం తెగ గాలిస్తున్నారు. ఆడపిల్లలు దొరక్క అల్లాడిపోతున్నారు. అయినా సరే పరిస్థితులు మారట్లేదు. ఇక ఈ కథ కరి సీతారామయ్య స్మృతి సాహితీ మరియు నవ్య వీక్లీ కథల పోటీల్లో విశేష బహుమతి 2000 రూపాయలు పొందింది. అంతేకాకుండా 2012 ఏప్రిల్ 11వ తేదీన నవ్యలో ప్రచురితమైంది ఈ కథ. తర్వాత మనం వినబోతున్న కథ పేరు ఆ ఒక్కరోజు. మరి ఆ ఒక్కరోజు ఏం జరిగింది అనేది కథ విని తెలుసుకుందామా. నవంబర్ నెల చివరి రోజులు, ఇంకా సాయంత్రం 5 గంటలు కాకుండానే చలిగాలి జువ్వున వీస్తోంది. బస్సు గోదావరి దాటింది. శకుంతల మనసు అదోలా వణికింది. గుండె దిటవ్ చేసుకొని పిల్లల వైపు చూసింది. పక్కనే 25 ఏళ్ల కూతురు సుష్మ తలదించుకొని కూర్చొని ఉంది. గత 24 గంటల నుంచి అంతే, మాట లేదు. కళ్ళ నుంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలలేదు. ఒడిలో కూర్చున్న మనుమరాలు మాత్రం గోదావరిని చూసి సముద్రం అనుకొని కేరింతలు కొడుతూ శకుంతల గడ్డం పట్టుకుని చూపిస్తోంది. శకుంతల మనమరాలు వైపు చూసింది. జరుగుతున్నదేమిటో, ఎక్కడికెళ్తున్నామో తెలియని వయస్సు. ప్రపంచంలో కొత్తగా కనిపించిన ప్రతీదీ తామే ఇప్పుడే కనిపెట్టినట్లు సంతోషం. ఇంత అమాయకంగా నిష్కపటంగా పుట్టిన మనిషి ఎందుకు రాను రాను అంత కపటంగా మారిపోతాడు? శకుంతల మనమరాల్ని సముదాయిస్తూ అవతల సీట్లో కూర్చున్న 28 సంవత్సరాల కొడుకు వైపు చూసింది. అతను బాధను అణుచుకోవడం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో శూన్యంలోకి చూస్తున్నాడు. శకుంతల మనసు పిండేసినట్లయింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో కళ్ళు నీటితో నిండిపోయాయి. బస్సు ఒక జర్కుతో ఆగింది. దిగండమ్మ, అంతసేపు తమ పక్కనే కూర్చున్న లేడీ కానిస్టేబుల్ లక్ష్మి లేచి నిలబడింది. శకుంతల మనుమరాల్ని దింపి లేచి నిలబడింది. వెంటనే సుష్మ, కొడుకు హేమంత్ లేచి నిలబడ్డారు. హేమంత్ పక్కనే ఉన్న మేల్ కానిస్టేబుల్ ముందుకి దారి తీస్తుండగా అందరూ కిందికి దిగారు. బస్సులో అందరూ తమని అదోలా చూస్తుండగానే బస్సు కదిలి వెళ్ళిపోయింది. మొదట అర్థం కాలేదు శకుంతలకి, తర్వాత పక్కకి చూసింది. తమ పక్కనే కాకి షిఫాన్ చీర కట్టుకున్న లేడీ కానిస్టేబుల్, అటు కొడుకు పక్కనే ఉన్న మేల్ కానిస్టేబుల్, అంతకన్నా తమతో పాటు శిక్షపడి సంకెళ్లతో ఉన్న మరో నేరస్తుడు. అతనికి అటు ఇటు రైఫిల్స్తో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్. బస్సు వెళ్ళిపోగానే రోడ్డు కట్టుగా ఉన్న రాతి కట్టడం కళ్ళలో పడింది. కేంద్ర కారాగారం, రాజమండ్రి. ఎవరు మనసులో వాళ్ళు కుంగిపోతుండగా ఒకరి బాధ మరొకరికి అర్థం కాకూడదని నటిస్తూ ముందుకు నడవబోయారు. అమ్మా అన్నాడు మేల్ కానిస్టేబుల్. ఏమిటన్నట్లు చూసింది శకుంతల. ఇక్కడ అరటిపళ్ళు బిస్కెట్లు తీసుకోండి, లోపల ఫుడ్ మీరు తినలేరు. పర్వాలేదు అంది శకుంతల ఎలానో. కాదమ్మా, చిన్నపాప ఉంది కదా అన్నాడు అతను సౌమ్యంగా. అందరూ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగారు. హేమంత్ 2 బిస్కెట్ ప్యాకెట్లు, 12 అరటిపళ్ళు కొన్నాడు. అవి 2 భాగాలు చేసి ఒక భాగం హేమంత్ బ్యాగులో పెట్టి మరొక భాగం సుష్మ చేతిలోని బ్యాగులో పెట్టి బాబు మేల్స్ విభాగంలోకి వెళ్తాడు అని చెప్పింది లక్ష్మి. గత 24 గంటలుగా వాళ్లే ఆత్మీయులు, బంధువులు అయిపోయారు. చాలా చిత్రంగా అనిపించింది శకుంతలకి. అందరూ రోడ్డు క్రాస్ చేసి గేటులోంచి లోపలికి అడుగు పెట్టారు. చాలా విశాలమైన ఆవరణలో ఉన్న సెంట్రల్ జైలుని అదే ఊర్లో పుట్టి పెరిగిన శకుంతల చూడడం అదే మొదటిసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఒక్కరోజు కథని ఒక చిన్న విరామం తర్వాత విందామా? అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా. ఫ్రెండ్స్,
100 ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరి కోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విజయం, విక్టరీ, అబ్బా ఎంత తీయనైన పదమో కదా. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, గృహిణులైనా, పారిశ్రామికవేత్తలైనా, క్రీడాకారులైనా, అందరికీ కావాలి విజయం. విజయం మీదే. ఈ కార్యక్రమం వింటే ఇకపై విజయం మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి కొత్త ఆశలను చిగురింపజేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెట్టి వివేకానంద్ మీకోసం అందించే విజయ రహస్యాల్ని తప్పక వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ విజయం మీదే కార్యక్రమం మీకోసమే. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగే శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీమతి మన్యం శారద గారు రచించిన ఆ ఒక్కరోజు అనే కథను వింటున్నాం కదా. ఆ ఒక్కరోజు అనేది ఏ రోజు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని నాకైతే చాలా ఆత్రంగా ఉంది. మరి కథలోకి వెళ్ళిపోయి ఆ ఒక్కరోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందామా? గత 24 వాళ్లే ఆత్మీయులు, బంధువులు అయిపోయారు. చాలా చిత్రంగా అనిపించింది శకుంతలకి. అందరూ రోడ్డు క్రాస్ చేసి గేటులోంచి లోపలికి అడుగుపెట్టారు. చాలా విశాలమైన ఆవరణలో ఉన్న సెంట్రల్ జైలుని అదే ఊరిలో పుట్టి పెరిగిన శకుంతల చూడటం అదే మొదటిసారి. ఎన్నో 100 దాని ముందు నుంచి కారుల్లోనూ ఆటోల్లోనూ బంధువులతో, స్నేహితులతో వెళ్ళింది. ఎప్పుడూ అందులోకి వెళ్ళి చూడాలన్న ఆసక్తి కానీ, వెళ్ళవలసి వస్తుందన్న ఊహ కానీ రాలేదు శకుంతలకి. ఇప్పుడు ఇలా జరిగిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది నేరస్తుల్ని తన గుండెలో పెట్టుకుని దాచుకున్న రాతి కట్టడపు జైలు మీద కురుకుతున్నట్లు దగ్గరగా వచ్చేసింది. ఇది బావుదమ్మా, మీరు కాటు వెళ్ళండి అన్నాడు మేల్ కానిస్టేబుల్. ఒక్కసారిగా గుండె జల్లుమంది శకుంతలకి. గత 24 ఏం జరిగినా తమ ముగ్గురు ఒకటిగా ఉన్నందువల్ల అదో లాంటి ధైర్యం అనిపించింది శకుంతలకి. ఇప్పుడు కొడుకు విడిపోతున్నాడు, అంతవరకు ఎంతో నిగ్రహంగా ఉన్న శకుంతల కళ్ళు నీళ్లని ఒక కొమ్మడిగా వర్షించాయి. కొడుకు వైపు చూసింది. సున్నితంగా ఎర్రగా మెరిసే కళ్ళతో ఉండే హేమంత్ మొహం నిన్నటి నుంచే నల్లగా వడిలిపోయినట్లు మారింది. గ్రే కలర్ టీషర్టు, నావీ బ్లూ జీన్స్ ప్యాంటుతో ఉన్న ఆ యువకుడు తల్లి మొహంలోకి చూడలేనట్లు, "వస్తానమ్మా" అంటూ వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ మొహం అడితిప్పుకొని కానిస్టేబుల్తో వెళ్ళిపోతుంటే శకుంతల గుండె పిండేసినట్లయింది. "పదండమ్మా" అంది లేడీ కానిస్టేబుల్. ఆమె వెంట శకుంతల, సుష్మ, ఆమె కూతురు పాప నడిచారు. "అమ్మా, అక్కడ నా కొడుకును కొడతారా?" అమాయకంగా వేదనగా అడిగింది శకుంతల ఏడుస్తూ. బదులుగా కానిస్టేబుల్ నవ్వుతూ, "లేదమ్మా, ఇంకా మీకేం పర్వాలేదు. ఒక్కరోజు ఓర్చుకుంటే బెయిల్ వచ్చేస్తుంది. ఇలాంటి కేసులు నిలవ్వు. మంచి లాయర్ని పెట్టుకోండి. బాబుకేం కాదు" అంది ఓదార్పుగా. గత 24 గంటలుగా అందరూ అదే మాట, "ఇది తప్పుడు కేసు. అయినా ఏం చెయ్యలేం. రూల్స్ ప్రకారం అరెస్టు చేయక తప్పదు. కానీ జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉంది." సినిమాలో జైళ్ళకి చూపించే పెద్ద గేటు, దానికుండే చిన్న తలుపు ముందుకొచ్చి ఆగారు. చిన్న గేటు తెరుచుకుంది. లోనికి ప్రవేశించారు శకుంతల, ఆమెతో పాటు కూతురు, మనుమరాలు. 5 గంటలు అవుతుండగా తీసుకొచ్చినందుకు జైలు ఎంప్లాయీస్ కానిస్టేబుల్ మీద మండిపడ్డాడు. శకుంతల, సుష్మ ఓ పక్కకి నిలబడ్డారు. "ఏం కేసు?" జైలు ఎంప్లాయీ అడిగింది కరపుగా. 498A, సుష్మ నెమ్మదిగా చెప్పింది. "ఆ బ్యాగ్ ఏంటి? అది తీసుకో." ఆవిడ గద్దెంపుకి శిక్ష పడిన ఒక లేడీ ఖైదీ బ్యాగ్ తీసుకొని బోర్లా వేసింది. అందులోంచి పడ్డ టాబ్లెట్లు తీసుకొని అవతలకు విసిరేశారు. బిస్కెట్ ప్యాకెట్స్ చించిపోశారు. బట్టల మడతలు విప్పి లోపలికి విసిరేశారు. "ఈ టాబ్లెట్స్ ఎందుకు తెచ్చారు? వేసుకొని చద్దామనా?" "మా మమ్మీకి అల్సర్ ఉంది, అందుకని" సుష్మ నెమ్మదిగా చెప్పింది. "మాకు ఇక్కడ క్లినిక్ ఉంది, మే ఇస్తాంలే" అంది జైలర్. "మీ వస్తువులు తీసుకొని పదండి. వీళ్ళకి 2 ప్లేట్లు గ్లాసులు ఇవ్వు" అంది ఖైదీతో తిరిగి. శకుంతల మౌనంగా చూస్తోంది. గత 50 సంవత్సరాలుగా జీవించిన జీవితం, మన మీద మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఆత్మవిశ్వాసం, అందరూ మనకిచ్చిన గౌరవం, ఆపాదించిన నమ్మకం, వీటన్నిటి మీద ఒక్క క్షణంలోనే జరుగుతున్న ఎదురుదాడికి ఆమె మనసు తట్టుకోలేకపోతున్నది. నోరు ఏదో మాట్లాడాలని, మనసు ఆ పరిస్థితులకి ఎదురు తిరగాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసు. ఆ నిస్సహాయత కన్నీరుగా మారుతుంటే జైలు కానిస్టేబుల్ చూపించిన ప్రకారం రిమాండ్ వైపు నడిచారు వాళ్ళు. అక్కడ ఉన్న 200 మంది నేరం ఆపాదించబడ్డ నిందితులు కొత్తగా తమలోకి చేరబోతున్న వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా నిలబడి తమ వైపే చూస్తున్నారు. శకుంతల అసహాయంగా చూసింది వాళ్ళ వైపు. అక్కడికి అడుగు పెట్టారో లేదో అందరూ ఒక్క ఉమ్మడిగా దగ్గరకు వచ్చేశారు. "ఏం కేసమ్మా, ఏం జరిగింది?" ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఎవరో అప్పుడే సుష్మ చేతిలో బ్యాగ్ లాక్కున్నారు. సుష్మ నివ్వెరబోతూ చూసింది. "వాళ్ళు ఇక్కడుంటారు." "లేదు, ఇక్కడ. అప్పుడే కొందరు వాళ్ళ కోసం దెబ్బలాట మొదలెట్టారు." శకుంతల, సుష్మ నిస్సహాయంగా మొహమొహాలు చూసుకున్నారు. మరొక ఆవిడ కంచాలు తీసుకెళ్ళి అన్నాలు తెచ్చింది. "దూరం నుంచే ఒకలాంటి వాసన వస్తోంది" అన్నం. "తినండమ్మా." పైన ఎక్కడో వేలాడుతున్న ఒకే ఒక్క ఫ్యాను, కింద దుప్పటి పరిచింది ఒక ఆవిడ. శకుంతల, సుష్మ పాపతో బిత్తరపోతూ దుప్పటి మీద కూర్చున్నారు. "కాస్త తినండమ్మా." వాళ్ళు అదే పనిగా బతిమలాడుతున్నారు. అందరినీ తేరిపారా చూసింది శకుంతల. అందరూ చాలా వరకు పేదవాళ్ళలాగే ఉన్నారు. చాలా వరకు సారా కేసులు, కొట్లాటలు, వ్యభిచారం, దొంగతనాలు. వాళ్ళ మాటల్ని బట్టి తరచూ జైలు జీవితానికే అలవాటు పడ్డవారిలానే కనిపించారు శకుంతలకి. ఒకే పొడుగాటి హాలు, నల్లటి గోడలు, 0 వాట్ బల్బులు, పైన ఎక్కడో మిణుకుమంటున్న లైటు, కిక్కిరిసి 100కి పైగా ఉన్న నిందితులు. "అటెండెన్స్, అందరూ రండి" జైలరు కేకపెట్టింది. "రండమ్మా, లెక్కలు చూస్తారు" అందొక ఆమె. పేరు నీలమ్మ. "మాకోసం స్థలం ఉంచింది." ఇద్దరిద్దరుగా కూర్చున్నారు. ఆవిడ లెక్క తప్పొచ్చిందని 2 సార్లు లెక్క పెట్టింది. ఆ పని కాగానే చెక్ చేసుకొని తాళాలు వేస్తూ వీళ్ళ వంక అదోలా చూసి, కోడలికేసా అంది. శకుంతల తల ఊపింది. పెళ్లి చేశాక దగ్గర పెట్టుకోకూడదమ్మా అంటూ సలహా ఇచ్చి వెళ్ళిపోయింది. వతింలాడి మనవరాలకి అరటిపండు తినిపించి ఆ దుప్పటి మీద వాలారు శకుంతల సుష్మ. చాలాసేపటికి సద్దు మణిగింది. ఆ వాతావరణంలో నిద్ర పట్టలేదు శకుంతలకి. ఎక్కడో చూరు పట్టుకుని తిరగలేక తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తోంది ఆమె. అసలు ఎందుకు ఇలా జరిగింది? జవాబు దొరకని ప్రశ్న. తనకు కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. చదువుకుంటే చాలు, డబ్బుతో పని లేదని తమకన్నా ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకుంది. తమతో కలిసిపోతే చాలని, అందరూ కలిసి సంతోషంగా ఉండాలని ఆశించింది. కానీ చాలా చిత్రంగా, తమ ఊహలకి విరుద్ధంగా జరిగిపోయింది. పెళ్లి రోజు నుంచే కోడలు, ఆమె తల్లిదండ్రులు తమ మీద డామినేషన్ మొదలుపెట్టారు. ఆ అమ్మాయి రావడం పోవడం అన్నీ వాళ్ళ ఇష్టమే. అన్నీ కొంతకాలానికి సర్దుకుంటాయని సర్ది చెప్పుకున్నారు శకుంతల కుటుంబం. పోనీ కొడుకుతో సరిగ్గా ఉన్నా చాలనుకున్నారు, అది జరగలేదు. ఒక జాబ్ సంపాదించి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. కొడుకు బతిమలాడినా రాలేదు. ఫోన్ చేస్తే తిట్ల పురాణం మొదలెట్టారు. తీసుకురావడానికి వెళ్ళిన కొడుకు చేత బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు చేయించారు. ఆస్తి తీసుకురమ్మని ఒత్తిడి చేశారు. ఉన్నది ఒక ఇల్లు, మా తదనంతరం నీదే కదా అన్నాడు శకుంతల భర్త నారాయణరావు. వీల్లేదన్నారు వాళ్ళు. రోజులు గడిచిపోతున్నాయి. ఈ మధ్యలో ఎన్నో ప్రయత్నాలు, చివరకు ఇల్లు ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అది కోడలి పేరునే రాయాలట. తీరా ఇచ్చాక ఆమె భర్తను వదిలేదని గ్యారంటీ ఏంటి? వద్దన్నారు పెద్ద మనుషులు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆ ఒక్కరోజు కథని వింటున్నాం కదా. కథలోని తరువాయి భాగాన్ని ఒక చిన్న విరామం తర్వాత విందామా? స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాల్ని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్ ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ ఒక్కరోజు అనే కథను వింటున్నాం కదా. మరి శ్రీమతి వన్నెం శారద గారు ఆ ఒక్కరోజు కథలో ఏం జరిగిందో, ఆ రోజు ఎలా గడిచిందో, ఏం రాశారో తెలుసుకోవాలని నాకైతే చాలా కుతూహలంగా ఉంది. మరి తర్వాయి భాగం కథని కూడా వినేద్దామా ఫ్రెండ్స్. ఉన్నది ఒక ఇట్లు, మా తదనంతరం నీదే కదా అన్నాడు శకుంతల భర్త నారాయణరావు. వీల్లేదన్నారు వాళ్ళు. రోజులు గడిచిపోతున్నాయి. ఈ మధ్యలో ఎన్నో ప్రయత్నాలు, చివరకు ఇల్లు ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అది కోడల పేరునే రాయాలట. తీరా ఇచ్చాక ఆమె భర్తను వదిలేదని గ్యారంటీ ఏమిటి? వద్దన్నారు పెద్ద మనుషులు. తల్లిదండ్రులతో మాట్లాడకూడదన్నారు. చెల్లెలి మొహం చూడకూడదన్నారు. ఆమె తల్లిదండ్రులే ఇంటికి వస్తారన్నారు. అన్నిటికీ సరే అన్నారు. అయినా వాళ్ళు అంగీకరించలేదు. ఆస్తి కావాలి. చివరకు హేమంత్ విసిగిపోయాడు. పిచ్చివాడిలా అయిపోయాడు. శకుంతల బేజారైపోయింది. డాక్టర్ల చుట్టూ తిప్పింది, పూజలు చేయించింది, గుళ్ళ చుట్టూ తిరిగింది. రోజు రోజుకి హేమంత్లో నైరాస్యం పెరిగిపోతోంది. ఉద్యోగం మానుకున్నాడు. శకుంతల దిగజారి వెళ్ళి కోడలి చేతులు పట్టుకొని అడిగింది, రామ్మ నీకేం కావాలో అన్నీ ఇచ్చేస్తాం అని. కోడలు ఆమె చేతులు విదిలించి కొట్టింది. శకుంతల నిస్సహాయంగా తిరిగొచ్చింది. దుఃఖం ముంచుకొస్తున్నది. చివరికి ఎవరో సలహా మీద కాపురానికి రమ్మని నోటీస్ ఇచ్చారు. ఫలితం అరెస్ట్. నారాయణరావు అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు. ఆ టైంలో వచ్చారు పోలీసులు. అంతా శకుంతలే సమర్థించుకోవాల్సి వచ్చింది. చివరికి నారాయణరావుని తీసుకురాకుండా పిల్లలు శకుంతల మనవరాలు తీసుకుని స్టేషన్కు వచ్చారు. రైలు దిగేటప్పటికీ అర్ధరాత్రి దాటింది. పోలీస్ స్టేషన్ని చూడగానే మనసు నొక్కేసినట్లయింది. ఎవరెవరో వచ్చారు, ఏదేదో మాట్లాడారు. బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు హేమంత్ ఫ్రెండ్స్. తెల్లవారుతూనే ఇన్స్పెక్టర్ వచ్చాడు. చూడండమ్మా, ఈ కేసుని కోర్టుకు అప్పజెప్పేస్తున్నాను, మీకు న్యాయం జరుగుతుంది అన్నాడు ఆయన. చిన్నవాడైనా దేవుడిలా కనిపించాడు అతను శకుంతల కళ్ళకి. ఆయన సంతకాలు చేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉన్నా మిమ్మల్ని మేల్ స్టేషన్లో పెట్టడానికి వేరే కారణాలున్నాయి. మిమ్మల్ని హెరాస్ చేసి డబ్బులు గుంజడానికే ఎవరో వచ్చి చెప్పారు. 10 గంటలకి కోర్టుకు వెళ్తుండగా చక్కగా ముస్తాబై వచ్చారు కోడలి తరఫు వాళ్ళు. వాళ్ళ ముందు నుంచే శకుంతల వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోతుండడం వాళ్ళని నిరాశపరిచినట్లుంది. అక్కడ నుండి లేడీస్కి జైలు ప్రావిజన్ లేదని వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. శకుంతల ఆలోచన నుండి తేరుకోకుండానే జైల్లో తెల్లవారింది. అందరూ గ్లాసులు తీసుకుని టీ కోసం పరిగెత్తుతున్నారు. ఇక్కడ అదొక్కటే బాగుంటుంది, రండి అన్నారెవరో. నీలమ్మ 2 గ్లాసుల్లో టీ, 1 గ్లాసులో పాపకి పాలు తెచ్చింది. సుష్మ పాపకి పాలు పట్టింది. నీలమ్మ చూపిస్తే వెళ్ళి మొహాలు కడుక్కొని స్నానాలు చేశారు. నీలమ్మ వాళ్ళ బట్టలు ఉతికేసింది. శకుంతల మొహమాట పడింది. ఆమె ప్రేమకి కన్నీళ్ళొచ్చాయి. పాపం ఎవరో కొట్లాడుకుంటుంటే చూడ్డానికి వెళ్ళిందట. పోలీసులు అరెస్టు చేసి జైల్లో పడేశారు. బెయిల్ ఇచ్చేవాళ్ళు లేరు. మీలాంటి వాళ్ళు వస్తే సాయపడి ఏదో ఇచ్చింది తీసుకుంటుంది అని చెప్పింది ఒక ఆమె. ఆ రోజు క్షణక్షణం బెయిల్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు శకుంతల, సుష్మ. పాప మాత్రం ఆడుతూనే ఉంది, అందరినీ పలకరిస్తూనే ఉంది. క్షణాలు యుగాలవుతున్నాయి. ఎవరెవరికో బెయిల్స్ వస్తున్నాయి. అంతసేపు అందరితో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు బెయిల్ రాగానే చెప్పా పెట్టకుండా గువ్వల్లా ఎగిరిపోతున్నారు. అంత బాధలోనూ శకుంతలకి మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడిన
ఎందుకే నీకింత తొందర
అనే పాట గుర్తొచ్చి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇంతలో మళ్ళీ లెక్కలు. అందరూ గుండ్రంగా కూర్చున్నారు. కాళ్ళు వంగక నిలబడ్డవాళ్ళని జైలర్స్ తిడుతున్నారు. అన్నాలు పారేసిన వాళ్ళని రేపిక మీకు అన్నం లేదని తిడుతున్నారు. కన్విక్షన్ పడిన వాళ్ళు మాత్రం వాళ్ళని కేర్ చేయడం లేదు. అన్నం గురించి, కూరల నాణ్యత గురించి తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ కూడా రివల్యూషన్. సాయంత్రమైంది. శకుంతల వాళ్ళకి బెయిల్స్ రాలేదు. ముసురుకుంటున్న చీకటిలాగే వాళ్ళ మనసులో నైరాశ్యం చోటు చేసుకుంటోంది. 24 గంటలు 24 యుగాల్లో గడిచిపోయాయి. ఒక్క క్షణంలో జీవితం తారుమారైంది. ఎవరెవరి మధ్యనో ఏదోలా నడిచిపోతున్నాయి ఈ క్షణాలు. హేమంత్ ఏం తింటున్నాడో, ఏడుస్తున్నాడేమో. శకుంతలకి దుఃఖం ముంచుకొచ్చింది. తెచ్చుకున్న అరటిపళ్ళు అయిపోయాయి. రాత్రికి పాపకేం పెట్టాలి, తామేం తినాలి, ఆ అన్నం ఎలా తినాలి? నోట్లో పెట్టుకోవడం కాదు కదా, దూరం నుంచి చూస్తేనే వాంతి అయిపోతున్నది. రేపటికి ఆకలి తినేట్లు చేస్తుందేమో. శకుంతల ఆలోచిస్తుండగానే జైలర్ వచ్చి వాళ్ళని పిలిచింది. మీకు బెయిల్స్ వచ్చేసాయి, పదండి. శకుంతల వెంటనే నిలబడి నీలమ్మ కోసం చూసింది. నీలమ్మ కనపడలేదు. రండమ్మ, ఏంటి ఆలస్యం? మీ బెయిల్స్ ఆలస్యంగా వచ్చాయి. మీరు డిలే చేస్తే రేపు మధ్యాహ్నం దాకా వదలం. శకుంతల పాపను చంకనేసుకొని సుష్మను వెంట పెట్టుకుని గబగబా వచ్చేసింది. సంతకాలయ్యాక బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అందరూ హేమంత్ ఫ్రెండ్స్ తెచ్చిన సుమో ఎక్కారు. అందులో హేమంత్ను చూసి పట్టుకుని ఏడ్చింది శకుంతల. ఇంకేం పర్వాలేదమ్మా, మీ అబ్బాయికి ఒక్కరోజులో బెయిల్ రావడమే మీ అదృష్టం. అంతా బాగానే జరుగుతుంది అన్నాడు లాయరు. సుమో వెళ్తోంది. పాప వళ్ళో పడుకొని నిద్రపోతోంది చల్లగాలికి. ఇంకో తమాషా ఏంటో తెలుసా అమ్మా, మీ కోడలు వాళ్ళు వాళ్ళ కోరికల లిస్టు తీసుకొని మన ఇంటికి వచ్చేశారు. అవన్నీ ఇస్తే కేసు వాపస్ తీసుకుంటారట. శకుంతల మాట్లాడలేదు. వాళ్ళు అసలు మిమ్మల్ని జైలుకు పంపాలనుకోలేదట. స్టేషన్లో పెట్టి బెదిరించి సంతకాలు పెట్టి అన్నీ రాబట్టుకోవాలనుకున్నారట, కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. శకుంతల దానికి జవాబు చెప్పలేదు. శకుంతల జైలుకెళ్ళి 6 నెలలు దాటింది. ఆ విషయం తెలిసి ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. ఏదేదో చెప్పి ఓదారుస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలండి, ఎప్పుడో వచ్చి దేవిరిస్తారు. మీరేం కంగారు పడకండి, ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోయాయట. చట్టం అలా ఏడ్చింది, ఏం చేస్తాం? పాపం బాగా బతికిన వాళ్ళు జైలు చూసొచ్చారు. ఎవరెవరో ఏదో చెప్పి ఓరడించాలని ప్రయత్నం చేస్తున్నారు. శకుంతల దేనికి మాట్లాడడం లేదు, ఏడవటమూ లేదు. తల్లి మొహం చూసి హేమంత్, సుష్మ కూడా ఆశ్చర్యపోతున్నారు. అమ్మ షాక్ అయిందా? అర్థం కావడం లేదు వాళ్ళకి. మధ్య మధ్యలో ఎవరో మధ్యవర్తిత్వం చేయాలని డబ్బుతో ప్రయత్నాలు చేస్తున్నారు ఫోన్లో. శకుంతల మౌనం పాటించింది. చివరికి ఒక ఆయన్ని ఇంటికి పంపించారు వాళ్ళు. కూర్చోకపెట్టి కాఫీ ఇచ్చింది శకుంతల ఆయనకి. నారాయణరావు, హేమంత్ కూడా కూర్చున్నారు. ఏమనుకుంటున్నారమ్మా, ఏం చేద్దామని అని మొదలుపెట్టాడు ఆయన. శకుంతల ఆయన వైపు నిర్లిప్తంగా చూసి, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడిగింది. అదే కోడలి విషయం, ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోండి అన్నాడు సలహాగా. వదిలించుకోవడానిక వివాహాలు చేసుకోవడం? శకుంతల ప్రశ్నకు అతను కొద్దిగా కంగు తిన్నవాళ్ళా కనిపించాడు. అదే మరి, పిల్లకి ఇష్టం లేదు కదా. ఎందుకని? ఎందుకంటే ఏం చెబుతాం, మీరు ఆరడి పెట్టారంటున్నది కదా, అందుకు వేరే ఉండమన్నాం కదా. ఇంకలాంటి పిల్ల ఏం కాపురం చేస్తుందిలే ఇద్దరు. ఏదో వాళ్ళు అడిగింది పడేసి ఎంచక్క మీ వాడికి మళ్ళీ పెళ్లి చేసేసేయండి. అతని మాటలకి శకుంతల అదోలా నవ్వి, ఆ మళ్ళీ వచ్చిన అమ్మాయి కూడా మళ్ళీ ఇలానే కేసు వేసి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? మా దగ్గర డబ్బులు చెట్టు లేదుగా అంది ఆవేశంగా. అది నిజమేలేండి, కానీ అందరూ అలా ఉండరు, సంసారపక్షంగానే ఉంటారు. వీళ్ళు కాస్త డబ్బు మనుషులు. మీరే అంటున్నారు సంసారపక్షం కాదని. మరి అలాంటి వాళ్ళు వివాహాలు ఎందుకు చేసుకోవడం? ఇదిగోనమ్మా, ఈ చట్టాలు వచ్చాయి కదా, ఏం చెప్పినా ఆడపిల్లదే పై చేయి. కోర్టులో రేపు పాటికి ఆ పిల్ల ఏం చెబితే అదే రైటు. అందుకే ఎంతో కొంత పడేసి వదిలించుకోండి. అతని మాటల్లో రిక్వెస్ట్ కన్నా భయపెట్టాలన్న ధోరణే ఎక్కువ కనిపించింది శకుంతలకి. హేమంత్ అప్పటికే ఆవేశంగా మారిపోతున్నాడు. శకుంతల సైగలతో హేమంత్ని ఊరడించింది. చూడండి, మేము మా కోడల్ని బాధ పెట్టామని కేసు వేశారు. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒక రాత్రి స్టేషన్లో ఉన్నాం, ఒకరోజు జైల్లో ఉన్నాం. పేపర్లు ఆ వార్త రాసేశాయి, టీవీ ఛానల్స్ చూపించేశాయి, చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ఇదంతా ఏ ఆధారంతో జరిగింది? ఒక్క మా కోడలు చెప్పిన మాటకే. అసలేం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. సరే, మేము తప్పే చేసాం, మమ్మల్ని శిక్షించాలనే కదా కేసు వేసింది. మరి ఆ ఛాన్స్ న్యాయస్థానికి రాకుండానే రెండో రోజు నుంచే మీరు డబ్బు కోసం ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారు? శకుంతల ప్రశ్నకి ఆ పెద్ద మనిషి బిత్తరపోయాడు. చూడండి, మాకెవరి మీద కోపం లేదు, బాధ తప్ప. మనసా వాచా కూతుర్లన్నీ చూసుకోవాలని చేసుకున్నాను. కట్నం కానుకలు ఆశించలేదు. నా కోడలు అనే అతిశయంతోనే మంచి నగలు చేయించాను, మంచి బట్టలు కొన్నాను, అందరికీ చూపించుకున్నాను. ఉన్నది మాతో 4 రోజులు. కానీ ఏం జరిగింది? అరెస్టులు, అల్లరిపాలు, జైళ్ళు. డబ్బే కావాలనుకుంటే ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీలాంటి పెద్ద మనుషులు ముందే రావచ్చుగా. కానీ రారు. భయభ్రాంతుల్ని చేస్తేనే కదా ఇవ్వని కట్నాలు చేతికిచ్చేది, అప్రతిష్ట పాలు చేస్తేనేగా పెట్టని నగలు తిరిగొచ్చేది. ఒకప్పుడు నాకు ఆడపిల్లలంటే చాలా సానుభూతి ఉండేది, వాళ్ళ తల్లిదండ్రులంటే జాలి ఉండేది. కానీ ఇప్పుడు అది కరిగిపోయింది. తమ రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలతోనే మగపెళ్లి వారి గొంతులకు ఉరి బిగించేంత ఎదిగిపోయారు ఆడపిల్లల వాళ్ళు. అందరూ అలా కాదు, కానీ చాలా వరకు ఈ మధ్య ఇలానే జరుగుతున్నాయని వింటున్నాను అంటూ ఆగింది శకుంతల. అతను అవాక్కయ్యి వింటున్నాడు. చివరిగా ఒక్క మాట చెబుతున్నాను, చేయని నేరానికి 24 గంటలు జైలుకు పంపారు మీరు. అక్కడ నాకు తెలియకుండానే ఎంతో జ్ఞానోదయమైంది. అసలు నేనెవరో నాకు తెలిసింది. నేను ఆఫీసర్ నారాయణరావు గారి భార్యను కాను, ఒక ఇంజనీర్ హేమంత్ తల్లిని కాదు, అసలు ఇంకా తల్లినే కాదు. ఆ జైలు గోడల మధ్యకి వెళ్ళగానే నేను 50 సంవత్సరాలుగా ఏర్పరచుకున్న వ్యక్తిత్వం, గౌరవం, నేను అనబడే అహం అన్నీ ఆవిర్లో అంతరించిపోయాయి. వేసుకున్న బట్టలు జారిపోయినట్లయింది. ఇప్పుడు ఇక మీరు భయపెట్టడానికి ఏమీ మిగలలేదు. నాకు లేని రంగు వేశారు, నా మనసే నాకు కాకుండా చేశారు. ఇదంతా నేను కోపంగా చెప్పడం లేదు, విరక్తిగానూ చెప్పడం లేదు. ఒకనాడు ఆడపిల్లలు నిజంగానే వేధింపబడ్డారు, ఇప్పుడు వేధింపబడుతున్నారు. ఎవరి చేతనో తెలుసా? నేర మనస్తత్వం గల కోడళ్లే అత్తలుగా రూపాంతరం చెందాక. నేనొక్కటే అడుగుతున్నాను, కోడళ్ళు ఒక్కళ్ళే నా ఆడవాళ్ళు? అత్తలు ఆడపడుచులు కారా? ప్రేమాస్పదంగా దగ్గరకు తీసుకుందామని ఆశించే అత్తలపై నేరారోపణ చేసే కోడళ్ళకే నా చట్టాలు? అత్తలకి వద్దా? ప్లీజ్ వెళ్ళండి, మా కోడలికి చెప్పండి, పెళ్ళంటే ప్రేమ, రాజీ, సర్దుబాటు, భద్రత, అనుబంధం అని. ఈరోజు పుట్టింటి వాళ్ళు చెప్పిన మాటలు విని తను నిలబడ్డ కొమ్మని తానే నరుక్కోవద్దని, తాను ఎప్పుడొచ్చినా మా తలుపులు తీసే ఉంటాయని, ఇంకెప్పుడు చట్టాన్ని డబ్బులను వసూళ్లుగా మార్చి వివాహ బంధానికి చదులు పట్టనివ్వకండి. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జైలు జీవితం ఒకరోజైనా 10 ఏళ్ళైనా ఒకటే. అతను లేచి స్థాణువులా వెళ్ళిపోయాడు. శకుంతల మాత్రం అనుకుంది, ఆ ఒక్కరోజు వ్యధకి రేటుందా, అది ఎవరిస్తారు అని. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఆ ఒక్కరోజు కదా. నిజమే, ఆ ఒక్కరోజు వ్యధకి రేట్ అయితే కట్టలేం కదా. ఈ మధ్య ఈ 498A సెక్షన్ ఎక్కువైపోతున్నాయనేమో, బహుశా స్పాట్లో అరెస్ట్ చేయడం అనేది మానుకున్నారు, కొంచెం చట్టంలో మార్పు చేశారు. బెయిల్ తీసుకునే వరకు వెసులుబాటు, బెయిల్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు పూచీకత్తు మీద. అలాగే నిజంగా ఈ చట్టాన్ని బాధపడుతున్న వాళ్ళు వాడుకొని దాని నుంచి విముక్తులు అవుతారు అని చెప్పేసి ప్రవేశపెడితే, ఈ విధంగా చాలామంది దుర్వినియోగం చేసుకొని బాగున్న కాపురాల్ని కూడా కూల్ చేసుకుంటూ, ఇతడు కాకపోతే ఇంకొకడు దొరుకుతాడు, వాడు కాకపోతే ఇంకొకడు దొరుకుతాడని పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు నిజంగానే చట్టాలని చుట్టాలుగా మార్చుకుంటున్నారు. ఇది మనకి తెలిసిన చోట ఎక్కడో చోట ఇలాంటి సంఘటన మనం వినే ఉంటాము. ఈ వారం రెండు కథల్లోని ఏదో ఒక సంఘటన మన మనసుల్ని తాకినవే అయ్యి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఆ ఒక్కరోజు అనే కథ, ఆ ఒక్కరోజు యొక్క వ్యథ. ఈ కథ నవ్య వీక్లీలో 10/8/2005 ప్రచురితమైంది. అంతేకాకుండా తానా కథల పోటీలో బహుమతి పొందిన కథ కూడా ఇది. నిజంగా చాలా బాగుంది. ఈ కథని మెచ్చుకుంటూనే కాళీపట్నం రామారావు గారు, కారా మాస్టర్ గారు, వీరు రచయితలందరికీ ఇప్పుడు గురువు గారు లాంటి వారు, శ్రీకాకుళంలో కథానలి అనేది నడుపుతున్నారు. వారు శ్రీమతి శారద గారిని మెచ్చుకుంటూ ఈ కథ చదివి చాలా బాగుందని ఉత్తరం రాయడం జరిగింది. కనుక ఆయన ఎంతగా కనెక్ట్ అవ్వకపోతే ఉత్తరం రాసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత పెద్ద రైటర్కి ఆయనకే నచ్చింది అంటే ఇంకా మనబోటి సామాన్యుల లెక్క చెప్పండి. ఇవి ఈ వారం కథలు. వచ్చే వారం మరో రెండు కథలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్. నమస్తే.
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Namaskaram andi, nenu Raghu Kunche. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం. అక్టోబర్ 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.